ఓం నమో భగవతే శ్రీ రమణాయ. నారాయణ నారాయణ నారాయణ, వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం నమశివాయ. శివాయ నమ శివాయ నమ ఓం నమశివాయ. చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీ వేలి బ్రోవము అరుణాచలం. అంటే రమణ మహర్షి గారి గురించి అందరూ చెప్పేది ఏంటంటే గివర్ ఆఫ్ పీస్ అని, అందరికీ శాంతిని ఇస్తాడని. ఆయన ఉండగా అనేక మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళటానికి శాంతి కోసం, శాంతి దాత. అనేక మంది అశాంతికి వచ్చి శాంతిగా వెళ్ళారు. శాంతి ఉన్నవాడు శాంతినివ్వగలడు, కానీ శాంతి లేనివాడు శాంతినివ్వలేడు. ఏదైనా ఒకటి మనకుంటే ఇతరులకు ఇవ్వగలం, కానీ మనకు లేనిది ఇతరులకు ఇవ్వలేం. భాగవతంలో స్వామివారు వాసుదేవ స్వామివారు, వాసుదేవుడు అంటే వ్యాపించిన వాడని అంటే బ్రహ్మం. నన్ను తెలుసుకోకుండా ఎవరికైనా శాంతి కలుగుతుందా? ఇది స్వామివారు చెప్పారు. ఈ నారాయణ ఇది బహుశా 12వ స్కందంలోనే ఇందులో వస్తుంది, అంటే లాస్ట్ చాప్టరు. స్వామివారు ఏమన్నారంటే, వాసుదేవ స్వామివారు, నన్ను తెలుసుకోకుండా మీకు శాంతి కలుగుతుందా? నన్ను తెలుసుకున్న వాడికి మాత్రమే శాంతి కలుగుతుంది, వాడు మాత్రమే ఇతరులకు శాంతి ఇవ్వగలడు. అంటే రమణ స్వామి భగవద్ అనుభవం పొందిన మూలాన అనేక మందికి ఆయన శాంతి ఇవ్వగలిగాడు. అంటే అది ఆయనకి ఇది ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే పేరు కూడా వచ్చింది. అటువంటి వాడు నీ గురించి చింతించిన ఒకసారి ఆయన హృదయంలోకి నిన్ను తీసుకున్నా, అంటే అది నీతోటి ఆయన మాట అనుగ్రహం. అంటే శాంతి నిర్వాణ అనుభవం ఎవరైతే పొందారో వాళ్ళ మాట అనుగ్రహం, టచ్ అనుగ్రహం, తర్వాత వాళ్ళు చూపు అనుగ్రహం. వాళ్ళని వంక చూసిన అనుగ్రహమే. కళ్ళు మూస్తే నిన్ను చూసుకుంటావు, కళ్ళు తెరిస్తే మాకు చూపిస్తావని. నువ్వు కళ్ళు మూస్తే నేను నువ్వు చూసుకుంటావు, నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు లోపల చూసుకున్నదే మాకు కూడా చూపిస్తావు, కళ్ళు మూసుకుంటే నేను నువ్వు చూసుకుంటావు, కళ్ళు తెరిస్తే మమ్మల్ని మాకు చూపిస్తావు. అంటే మేము ఎవరుగా ఉన్నాము వారిని మాకు ఎరుకలోకి తీసుకొస్తావు. అంచేత నిర్వాణ అనుభవం పొందిన వాడు చూస్తే అనుగ్రహం, మాట్లాడితే అనుగ్రహం, వాడు టచ్ అనుగ్రహం. వాడి గురించి వాడు ఎప్పుడైనా నీ గురించి ఆలోచించిన ఆడు నువ్వు నిన్ను వాడు హృదయంలోకి తీసుకున్న అది కూడా గ్రేస్. ఇంకా బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి వాడికి ఇతరులకు ఇవ్వటానికి మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ వాళ్ళ దగ్గర ఉన్నది గ్రహిస్తే వాళ్ళకి ఎప్పుడైనా కోపం వచ్చినా కోపం కూడా గ్రహిస్తే వాళ్ళకి కోపం వచ్చిందని మనం అనుకుంటాం ఆ కోపం కూడా గ్రహిస్తే బుద్ధిలో బుద్ధుడి లైఫ్లో అది కూడా కనపడదు. కానీ వాడు హృదయంలోకి మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకున్నా అది కూడా ఆయన గ్రహిస్తే అది కూడా ఆయన గ్రహిస్తే అయితే ఈ తత్వ ఆధ్యాత్మిక విద్యలో ముందు మనస్సు చల్లబడాలి, మనస్సు పలచబడాలి. అది శుద్ధ వారు, అది శుద్ధ వారు ఆధ్యాత్మిక జీవితంలో. దాన్ని గురువు చేసే పని ఏంటంటే ఒక మాట ద్వారా కానీ ఒక చూపు ద్వారా కానీ ఒక చేత ద్వారా కానీ నీ మనస్సును పక్వం చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడే గురువు. ఎంచని కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి సటిల్ ఇంటలెక్ట్ ఉండాలి. కొన్ని కొన్ని చాలా బాగా సూక్ష్మమైన తండని శిశు వాసనలు సంస్కారాలు మనలో ఉంటాయి, బాగా సూక్ష్మంగా ఉంటాయి. అవి ఉన్నాయని మనకు తెలియదు. వాటిని కూడా మనం బయటకు లాగి కాల్చి బూడి చేస్తేనే కానీ మనకి రీబర్త్ ఆగదు. అంచేది మనలో మనకు తెలియకుండా ఉన్న ఎరుకులోకి తీసుకొచ్చి మన ఎరుకులోకి తీసుకొచ్చి మన చేత సాధన చేయించి సాధన ద్వారా నేను పేరుకి సాధన చేసిన సాధన ద్వారా అనుగ్రహించి మనకి సద్బుద్ధిని సహృదయాన్ని ప్రసాదించి మనల్ని కర్మ సముద్రంలో ఉంచి సంసార సముద్రం సంసారం అంటే ఇంట్లో ఉన్న మనుషులు కాదు, ఈ జన్మ మరణం, మరణం జన్మ, ఈ జన్మించడం మరణించడం, మరణించడం జన్మించడం. ప్రపంచంలో ఏది అసత్యమైనా చావు మట్టుకు అసత్యం కాదు. ప్రతి మనిషి చనిపోయి తీరుతాడు. ఏ విషయానికైనా చట్టనీటి ఉన్నా లేకపోయినా చావుకి చట్టనీటి ఉంది. ఆ చావు అనేది ఎంత కరెక్ట్ మళ్ళీ బాడీ తీసుకోవడం కూడా అంతే కరెక్ట్, మళ్ళీ జన్మించడం కూడా అంతే కరెక్ట్. అంటే అది మరణం తర్వాత జననం, జననం తర్వాత మరణం. ఇంట్లోని మనుషుల సంసారం కాదు, ఆ చక్రం సంసారం. అందులోంచి గురువు యొక్క సహాయం లేకుండా, దైవ సహాయం లేకుండా కేవలం తెలివితేటల వల్ల బయట పడలేదు. గురువు అనుగ్రహం కురిపిస్తుంటే మీరు తట్టుకోలేరు, మీరు తట్టుకోలేరని కూడా నాకు తెలుసు. కదా సడన్గా మీరు చనిపోవచ్చు ఊపిరాడక. మీకు ఆ మెచ్యూరిటీ లేనప్పుడు, బ్రెయిన్లో మెచ్యూరిటీ లేనప్పుడు కొంతమందికి 100 సంవత్సరాలు జీవించినా మెచ్యూరిటీ రాదు. 6 సంవత్సరాలు 100 వచ్చేస్తాయి కానీ ఆ బుద్ధిలో వికాసం కలగదు. శాంతి కుదరదు. మనం ఏదైతే నేనంటున్నామో ఆ నేనులోంచి విడుదల పొందటానికి చిన్న ప్రయత్నం కూడా వాడు చేయడు, చెయ్యాలనే తలంపు కూడా రాదు. అంచేది మనలో ఎవరికైనా మంచి బుద్ధి వస్తాంటే, సూక్ష్మ బుద్ధి సూక్ష్మత సటిల్ ఇంటలెక్ట్ వస్తాంటే, షార్పన్ బ్రెయిన్ కనుక మనకు వస్తాంటే అది ఈశ్వరుని అనుగ్రహం లేకుండా మనకు రాదు. స్వామివారు వాసుదేవ స్వామివారు భగవద్గీతలో అర్జునుడితోడి పిచ్చాపాట మాట్లాడుతూ నీ హృదయంలో ఒక సద్వస్తువు ఉంది, నీ హృదయంలో ఒక అండయింగ్ స్పిరిట్ ఉంది, అది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినది నీకు తెలియబడదు. ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే అది తెలియబడుతుంది, అటువంటి బుద్ధిని నేను నీకు ఇస్తాను అర్జున. నీ బిహేవియర్ ప్యాటర్న్ నాకు నచ్చితే నీ పాడు బుద్ధితో నువ్వు తెలుసుకోలేవు, ఈ వ్యావరింగ్ మైండ్ తోటి నువ్వు తెలుసుకోలేవు, వాండరింగ్ మైండ్ తోటి నువ్వు తెలుసుకోలేవు. దానికి ప్యూరిఫైడ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్ ఉండాలి, ప్యూరిఫైడ్ మైండ్ ఉండాలి. ఆ బుద్ధిని నువ్వు సంపాదించలేవు. అది నీకు నేను ఇస్తే, అది నేను నీకు ఇస్తాను, ఈ రెండు మాటలు వాడాడు. నేను నీకు అది ఇస్తాను అని వాడాడు. ఎందుకు అది స్పెసిఫిక్గా చెప్పాడు అక్కడ. దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పలేదు, నేను నీకు ఇస్తాను అనేది ఈ రెండు మాటలు అక్కడ స్పెసిఫిక్గా వాడాడు. అంటే నేను ఒకవేళ మీకు ఎవరికైనా సద్బుద్ధి, సూక్ష్మ బుద్ధి, మంచి బుద్ధి లోపల మీకున్న ట్రూత్ మీకు రివీల్ అయ్యేటువంటి, మీకు తెలియబడేటువంటి అటువంటి సద్బుద్ధి మీకు కనుక ఉంటే అది మీ దేవుని ప్రసాదంగానే మీరు భావించాలి. అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగానే మీకు అది మీకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం వల్ల, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం వల్లే మీకు ఆ బుద్ధి కలిగింది, కానీ కేవలం మీ ఎఫర్ట్ వల్లే కలిగిందని మీరు అనుకోవద్దు. అయితే గురువు చేసే పని ఏంటంటే ఇక్కడ భగవాన్ చెప్పేది టచ్ కానీ మాట కానీ ఒక చల్లని చూపు కానీ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్తూ ఉంటారు కదా. కొంతమంది కళ్ళు చూసినా మనకు జ్ఞానం కలుగుతుంది, కొంతమంది ఆ నేత్రాలు క్వైట్గా కూల్గా ప్రశాంతంగా ఉండటమే కాకుండా వాళ్ళ హృదయంలో ఉన్న సత్యాన్ని మనకు ఆ కళ్ళు ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అంచేది మనకి మన పెద్దలు మన పురాణాల్లో సత్పురుషుడు సహవాసం విడిచిపెట్టకుండా నేను తరచుగా రిపీటెడ్గా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. కిరసనాల్లో కిరసనాలు బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఆ కిరసనాల బుడ్డిలో కిరసనాలు పూర్తిగా ఆరిపోయినప్పుడు మాకు కిరసనాలు పూర్తిగా అయిపోయినప్పుడు మాత్రమే దీపం ఆడుతుంది, అప్పుడు దాకా దీపం ఆడదాం. నువ్వు ఇక్కడ భగవంతుని దర్శించావా లేదని కాదు, ఇక్కడ అతి సూక్ష్మంగా ఉన్న టెండెన్స్ తీసుకోవడానికి నశించినప్పుడే, అతి సూక్ష్మంగా ఉన్న వాసన కూడా నువ్వు నీకు నశించినప్పుడే, కిరసనాలు అయిపోయిన వెంటనే దీపం ఎలా ఆరిపోతుందో, నువ్వు పునర్జన్మల నుంచి దుఃఖము నుండి అశాంతి నుంచి శాశ్వతంగా విడుదల పొందుతావు. ఏమో ఏనాటి వాడు రెండు వేల 2500 సంవత్సరాల పూర్వం వాడు, జ్ఞానానికి దూరం లే. 2500 సంవత్సరాలేంటి, 5000 సంవత్సరాలేంటి జ్ఞానానికి, చైతన్యానికి? ఈ టైము దూరము కౌంటింగ్, 1000 మైళ్ళు, 4000 మైళ్ళు, 5000 సంవత్సరాలు ఈ కౌంటింగ్ అంతా మైండ్దే, కానీ చైతన్యానికి ఏమీ లేదు. బుద్ధిని మేము ఎప్పుడు ఆరాధించకపోయినా, బుద్ధిని మేము ఎప్పుడు గౌరవించకపోయినా, ఆయనకి ఎప్పుడు నమస్కరించి పూజలు చేయకపోయినా, ఆ సారనాథులో బుద్ధుడు చెట్టు గురింత కూర్చుని, బుద్ధుడు ఎక్కడైతే ఫస్ట్ టీచింగ్ అని సారనాథ్, బుద్ధుడు యొక్క టీచింగ్ ఫస్ట్ టీచింగ్ సారనాథులు, ఆ చెట్టు కింద కూర్చుంటే ఆయన దయ వచ్చి మమ్మల్ని ముంచేసింది అక్కడ. దానికి ఏమైనా కారణం ఉందా? మీరు ఏమైనా కారణం చెబుతారంటే కారణం లేదు, ఆ కారణం ఏంటంటే దయ. అకారణమైన ప్రేమ, అకారణమైన దయ, అకారణమైన కంపాషన్ నిజం కానీ కారణం ఉన్నది నిజం కాదు. ఆ కారణం నశించగానే ఆప్యాయత కూడా నశిస్తుంది. అకారణమైన ఆప్యాయత మాత్రమే ట్రూత్ అది, అదే సత్యము. ఇక్కడ ఎందుకు ఈ స్వాముల వారు ఇక్కడ రమణస్వామి చెప్పేది ఏంటంటే, నువ్వు నన్ను పక్కన చేసి అడినాచరిస్తుండే ఇక్కడ గురువుగా భావిస్తున్నాడు ఈయన. రమణ మహర్షి గారికి గురువు లేడు అని అందరూ అంటారు, కానీ అరుణాచలేశ్వరుడే నాకు గురువు, అరుణాచలేశ్వరుడే దేవుడు, అన్నీ ఆయనే, గురువు ఆయన, దేవుడు ఆయన. అర్జునుడికి గురువు కృష్ణ పరమాత్మే, దేవుడు కూడా కృష్ణ పరమాత్మ. అంటే అర్జునుడికి అదృష్టం ఎక్కడ పట్టిందంటే దేవుడు ఆయనకు గురువు అయ్యాడు. గురువు దేవుడు అవటం కాదు, దేవుడు ఆయనకి గురువు అయ్యాడు అర్జునుడికి. అనుకుంటే దేవుడు కాదు, స్వయంగా భగవంతుడు. కృష్ణుని స్వయంగా భగవాన్ అంటారు. అంటే ఏదో చేసి ఏదో చేసి ఏదో చేసి ఆయన దేవుడు అవ్వలేదు, స్వయంగానే దేవుడైనా. ఏదో సాధన చేయటం కానీ, ఏదైనా ఒక ప్రక్రియ చేయటం వల్ల కానీ ఆయన దేవుడు అవ్వలేదు, స్వయంగా భగవాను, స్వయంగా దేవుడే. వాడు అర్జునుడు అదృష్టం కొలిది ఆయన గురువు అయ్యాడు. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ రమణస్వామి ఏమంటున్నారంటే, అరుణాచలేశ్వరుడితోటి నువ్వు నాకు గురువుగా ఉండి నన్ను పక్కన చేసి నన్ను జన్మ పరంపరలోంచి ఒడ్డుకి తీసుకురమ్మనే, ఇది మనల్ని ఉద్దేశించి ఆయన చెబుతున్నాడు. మనం తరించటానికి గిరి ప్రదక్షిణ టైంలో మీరు పొందవలసింది ఏదో పొందారు కదా, మీరేమో భక్తుడి కింద అరుణాచలేశ్వరుడు దేవుడి కింద అక్షరమణం అలా రాశారు. అంటే మీకు రెండుకి ఒకటి రెండు కింద కనిపిస్తుందా? అంటే అద్వైత అనుభవం పొందిన మీకు, అమృత అనుభవం పొందిన మీకు, జీవుడు వేరు దేవుడు వేరేటువంటి ద్వైత భావన కనిపిస్తుందా? అది ఒకవేళ ఇతరుల కోసం రాశారేమో మీరు అని మాట్లాడేవాడు అన్నాడు. మళ్ళీ ఇతరుల కోసం మీరు రాశారు వెంటనే భగవాన్ అవును అంతే. బహుశా మీకు అవసరం ఉండి రాసి ఉండరు, ఇతరుల కోసమే రాసి ఉంటారు. అప్పుడు వెంటనే భగవాన్ అందుకని అది ఆ వాక్యాన్ని పూర్తి చేశారు అవును అదే అంతే, ఇతరుల కోసం రాసినట్టే అవును అది అంతే. అంచేది మేము పాడవక ముందే మాయా విషయం బట్టి మా బ్రెయిన్కి అసలు మాయ అనే శబ్దానికి ఏంటంటే ఏది లేదని ఉందనుకోవటం మాయ. మాయ అంటే ఏది ఏదైతే లేదో అది ఉందనుకుంటాం. అయితే ఉన్నది ఏదో ఉన్నట్టు మనకు తెలిసే వరకు అది లేనిది ఉందని అనుకుంటేనే ఉంటాము. హైదరాబాద్లో ఈ మధ్యన ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక సందర్భంలో కలుసుకున్నాం. డాక్టర్ రాధాకృష్ణన్ పని అయిపోయింది, మాండిక్యోపనిషత్తుకి సరిగ్గా కామెంటరీ రాయలేకపోయాడు అన్నారు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు. రాధాకృష్ణన్ లాంటి పండితులు కూడా మాండు ఇతర ఉపనిషత్తులకు సామాన్యంగా రాసిన మాండిక్యానికి రాయలేపాడు అని అన్నారు. నేను ఆయనతో ఏమి డిస్కషన్ పెట్టుకోలేదు, మాట్లాడలేదు. ఇలా సుధీరు ఏదో మాండుక్య ఉపనిషత్తు మీద చిన్న కామెంటరీ రాసి మా నాన్నగారు ఆశ్రమానికి ప్రజెంట్ చేశారు. అది ఇదివరకు అప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మాండుక్య ఉపనిషత్తులో అంటే నథింగ్ ఎవరికి హ్యాపెన్స్, ఎవడో పుట్టడం లేదు. అంటే మాండుక్య ఉపనిషత్తుకి ఏడో మంత్రానికి వాడు వ్యాఖ్యానం రాస్తూ కారికలు రాస్తూ, వాడి పేరేం పేరండి, వాడు శంకరుడు గురువు గురువాడు గౌడపాదరు, శంకరుడికి పరమ గురువు. ఆడి బెంగాలీ వాడు, ఆడు బదరి వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ భూమి మీదకి రాలేదు. శీతాకాలంలో కూడా శీతాకాలంలో బదరిలో మనం ఉండలేము. ఎవరో కొంతమంది కొన్ని సరిపడిక వస్తువులు అక్కడ పెట్టుకుని ఎవరు వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటారు. కానీ గౌడపాదరు బదరిలోనే ఉండిపోయాడు. ఆయన కారికలు రాశాడు, మొత్తం 200 పైన రాశాడు. శాంతం, సుఖం, అద్వైతం అని మాండిక్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. శాంతం, సుఖం, అద్వైతం మరి కొన్ని మాండిక్యంలో మాటలు తీసి ఆయన కారికలు రాశాడు. అంటే ఎక్కడ ఏమీ జరగటం లేదని, ఎవరో పుట్టడం లేదు, ఎవరో చావటం లేదని. అక్కడ అద్వైతం అంటే ద్వైతము లేనిది, అక్కడ అద్వైతం అంటే ద్వైతము లేనిది అంటే రెండు లేనిది. అద్వైతం అంటే రెండు లేనిది అంటే ఒకటే. అద్వైతాన్ని ఆ సిద్ధాంతాన్ని కాపాడటం కోసం ఆయన ప్రపంచాన్ని అంగీకరించలేదు, దేవుణ్ణి అంగీకరించలేదు, జీవుణ్ణి అంగీకరించలేదు. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టే ఆయన ఒకటే, ఆ ఉన్నది ఒకటే, అది బ్రహ్మం అనే దాన్ని సపోర్ట్ చేయడం కోసం కొన్ని 200 కారికలు పైగా రాశాడు. అది 7వ మంత్రం. అయితే ఇవాళ మధ్యాహ్నం సుధీర్తో మాట్లాడుతూ రాధాకృష్ణ గారు అంత అందన విషయం ఏముంది ఆయనకు అందులో అంటే, మరి పుట్టనవాడు రమణ మహర్షి గారు కూడా అంటూ ఉంటారు, నువ్వు పుట్టలేదు కదా, పుట్టినప్పుడు నీకెందుకు గొడవ, పుట్టినవాడు చూసుకుంటావు, పుట్టినవాడు నువ్వు కాదు, పుట్టినవాడు నువ్వు కాదు, నువ్వు పుట్టలేదు, నువ్వు పుట్టినవాడివే, పుట్టినవాడు గొడవ నీకెందుకు, నువ్వు పుట్టినవాడివే అని అంటారు. అంటే మరి పుట్టినవాడు ఎవడు అని ఇక్కడ ప్రశ్న. ఏంటి రాధాకృష్ణ గారు ఎక్కడ తికమకపడ్డారు? మరి పుట్టినవాడు ఒకటి పుట్టాడు కదా, ఎవడో ఒకటి పుట్టాడు, జీవుడు అని అన్నా ఇంకోడు అనుకోడు. అయితే ఇక్కడ రామానుజుల సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలా? అది కాదు. అంటే ఆ ఉన్నది ఏదో ఉంది, దాని సత్యమను బ్రహ్మమను లేకపోతే ఎటర్నిటీ అను లేకపోతే అండయింగ్ స్పిరిట్ అను, ఏదో ఉన్నది ఏదో ఉంది, అది బర్తలేస్తాను డెత్తలేస్తాను ఉన్న సత్పదార్థం ఏదో ఉంది, అది శాంతం, అది శాంతం, అది ఒక్కటే మాత్రమే అనుగ్రహించేది, దాని స్వరూపం అనుగ్రహ స్వరూపమే, అది పుట్టదు, అది రైటే, మరి పుట్టినవాడు ఎవడని. అంటే ఇందాక సుధీర్ దగ్గర డిస్కషన్ చేసినప్పుడు ఏమొచ్చిందంటే, ఇది రాధాకృష్ణన్ గారు ఎక్కడ చెకమకబడ్డారు అంటే, ఆ బ్రహ్మములోనే ఎక్కడైతే ఏదైతే ఏదైతే ట్రూత్ ఏదైతే నిజమో ఏదైతే ఏదైతే జన్మ మరణ రహితం అనేటువంటి ఏ సత్వస్తు అయితే ఉందో, దాని యందు ఈ జీవుడు జగత్తు దేవుడు కల్పించబడ్డారు అని. అయితే ఇక్కడ జీవుడు నిజమంటే రామానుజుల సిద్ధాంతం కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ జీవుడు దేవుడు ఈ లోకము ఆ ఉన్న బ్రహ్మ పదార్థం ఎందు ఉన్న సద్వస్తు ఎందు కల్పించబడ్డాయి. మరి ఈ మాస్టర్ ప్రాక్టీస్ ప్యూరిటీ, ఈ మాస్టర్ ప్రాక్టీస్ డిస్క్రిమినేషన్, ఈ మాస్టర్ ప్రాక్టీస్ డిటాచ్మెంట్, మరి ఇవన్నీ చేయనకు మీరు వైరాగ్యం సంపాదించండి, బుద్ధి బలం పెంచుకోండి, మీరు పరమ పవిత్రులు అవ్వాలి. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియాలంటే పరమ పవిత్రులు అవ్వాలి. మరి వివేకం పెంచుకోండి, ఏది సత్యం ఏది అసత్యం అని విడదీసుకునే శక్తిని కూడా పెంచుకోండి. మరి టీచింగ్ అంతా ఎవరికి? జీవుడు అనేవాడు లేకపోతే మరి ఈ టీచింగ్ అంతా ఎవరికి అనే డిస్కషన్. మిమ్మల్ని ఏం కంగారు పెట్టినా మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. మీరేం తొందరపడద్దు, కొంచెం చెక్కమక్కగా ఉంటుంది కానీ మీరేం తొందరపడద్దు. మరి ప్యూరిటీ, మీరు పవిత్రులుగా ఉండాలి అని చెప్పడానికి ఎవరు పవిత్రులుగా ఉండాలి అంటే, ఇక్కడ ఏమిటంటే ఆడి కారికీల్లో గౌడపాదులు చెప్పింది, మీకు ఆ ఉన్నది ఏదో ఆడ అంది బ్రహ్మము ఎందు కల్పించబడి, ఎవడు జీవుడు దేవుడు ఈశ్వర్ ప్రపంచం కల్పించబడి, లేని జీవుడు లేని దేవుడు లేని ప్రపంచం ఉన్న దాని వల్లే కనిపిస్తున్నారు. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు ఒక ప్రశ్న, ప్రపంచము ఉందా లేదా? రామకృష్ణ మిషన్ వాళ్ళు కొంతమంది అంటారు నా దగ్గర, మీ గురువు గారు అంటే అందుకే మా కోపం. నేను ప్రపంచం లేదంటాడు ఏంటండి అంటే, ఆడి ఉద్దేశం మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ఈ సేవ అంతా ఏమవుతున్నాం ప్రజలు లేకపోయేది ఇవన్నీ అంటే, ఆయన అంటాడు మీ గురువు మీద మాకు ఎందుకు ఇష్టం ఉండదంటే ప్రపంచం లేదంటాడు ఏంటండి. ఒక ఆయన హైదరాబాద్ పీఠాధిపతి హాస్పిటల్లో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన, తర్వాత చచ్చిపోయాడు 4 రోజుల్లో. మీ గురువు గారికి ప్రపంచం లేదంటాడు ఏంటండి, నేను తెలియక స్పష్టంగా కనిపిస్తుంటేనే ప్రపంచం లేదంటాడేంటి? ఆయన ప్రపంచం లేదని చెప్పలే, ఆయన ఏమని చెప్పాడంటే ఉన్న దాని వదే కనిపిస్తా అంటే లేదనే. ఇక్కడ ప్రపంచము, ఇక్కడ ప్రపంచం ఉందా లేదనే ప్రశ్న. ఆయన ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు, ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. ప్రశ్న ఏంటి? ప్రశ్న అర్థం చేసుకోండి, ప్రపంచం అనేది అసలు ఉందా లేదా? లేదని చెప్పలేదు, ఉందని చెప్పలేదు, ఉన్న దాని వలే కనిపిస్తున్నది అంటే లేదని అర్థం. సరే మీరు అక్కడ అలాగ ఆ కల్పించబడిన బ్రహ్మము ఎందుకు కల్పించబడిన విషయాలే, అది కల్పించబడిన విషయాలే మనకి నిజం కింద కనిపిస్తున్నాయి అంటే ఉన్న దాని వల్లే కనిపిస్తున్నాయి మనకి ఈ చూచేవాడికి. అయితే ఈ చూచేవాడిని పవిత్రం చేస్తే, వీడికి వివేకం పెంచితే, అంటే ఇన్వెస్టిగేషన్, ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం ఏది అసత్యం, వాని ముఖ్యంగా ఈ జీవుణ్ణి ప్యూరిఫై చేస్తే, ఎంత ప్యూరిఫై చేయాలి, ఆ బ్రహ్మములో 100% ఎంత ప్యూరిటీ ఉందో బ్రహ్మములో, ఈ చూసేవాడిని అంటే ఆ కల్పింపబడిన వస్తువు నిజంగా ఉందని చూసేవాడిని నువ్వు 100% బ్రహ్మం ఎంత ప్యూరిఫై అంత బ్రహ్మం ఎంత పవిత్రమైందో ఈ చూసేవాడిని కూడా నువ్వు అంత పవిత్రం చేయగలిగితే కాస్త కోస్త కాదు అంత 100% ఎలా ఉంది 100% దీన్ని అంత పవిత్రం చేయగలిగితే ఈ మస్ట్ ప్రాక్టీస్ ప్యూరిటీ అని అప్పుడు ఆ కల్పించబడింది నీకు ఇప్పటి వరకు నిజం కింద కనిపిస్తుంది. అప్పుడు కల్పించబడింది కల్పించిన దాని వలనే కనిపిస్తుంది. కల్పించబడిందే అని కానీ అది కల్పించబడింది అని ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో నిజం కింద కనపడదు కల్పించబడింది అని నీకు తెలుసు. కల్పించబడిన విషయం కల్పించబడిందని తెలుస్తుంది కానీ ఆ కల్పించబడింది నిజంలాగా మట్టుకు నువ్వు కనపడవు అది కనపడదు. అప్పుడు నువ్వు మాయలోంచి విడుదల పొందుతావు. ఇది సబ్జెక్ట్ ఇక్కడ. ఇప్పుడు అక్కడ కల్పించబడిన వస్తువు నిజంలాగా మనకు కనిపిస్తుంది కానీ అది నిజంగా కనిపిస్తున్నందుకు కాదు మనం సంసారంలోంచి బయటికి రాలేము మాయలోంచి బయటికి రాలేము అజ్ఞానంలోంచి అవిద్యలోంచి బాండేజ్లోంచి బంధంలోంచి బయటికి రాలేము సారోలోంచి డెల్యూజన్లోంచి మనం బయటికి రాలేము. అది ఆ కల్పించబడింది నిజంగా కనిపిస్తున్నందుకు కాదు నువ్వు బయటికి రాలేవు మాయలోంచి. ఆ కల్పించబడింది నిజం కాదు కల్పించబడిందే అని నీకు స్పష్టంగా అది నువ్వు గ్రహించగలిగినప్పుడు ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి బయటకు వచ్చేస్తూ అది నీ కడసారి జన్మ నో మోర్ సారో నో మోర్ రీబర్త్ నిక్కను. నీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తిరగటం లేదు అర్థం అవ్వటం లేదంటే ఇంకో రోజు డిస్కస్ చేద్దాం లేకపోతే పర్సనల్గా మాట్లాడుకుందాం. అంటే ఈ మాటలు ఎందుకు వచ్చినాయంటే హైదరాబాద్లో టాక్లో రాధాకృష్ణన్ తికమకబడ్డాడు మాండిక్యోపనిషత్తుకి కామెంటరీ రాస్తానే ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పినప్పుడు దీని తాలూకు డిస్కషన్ వచ్చింది. సరే ఆ విషయం విడిచిపెట్టేద్దాం. అంటే ఈ అజ్ఞానం నాలో అంటే అక్కడ సిద్ధాంతం ఏంటంటే నీకు అనారోగ్యం రాకముందే ఆరోగ్యం బాగా చూసుకోమని. మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలియదు, అనారోగ్యం వచ్చాక ఆరోగ్యం విలువ తెలుస్తుంది. డబ్బు ఉన్నప్పుడు డబ్బు విలువ తెలియదు, డబ్బు లేనప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. అలా ప్రకృతి ధర్మం అంటే మన దగ్గర ఏది లేదు మన దగ్గర ఉన్న వస్తువు విలువ మనకు తెలియదు. అది ఏది మన దగ్గర ఏది లేదు దాని విలువ మనకు తెలుస్తుంది కానీ ఉన్నదాని విలువ మనకు తెలియదు. లేనిది ఆ లేకపోతే లేదు తెలుస్తుంది. పేర్లు చెప్పను. ఈ మధ్యన ఒక ఆయనకి భార్య చనిపోయి సంవత్సరం అయింది. ఆ భార్య చనిపోయినప్పుడు చూస్తే చాలా బాగా కనిపించారు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఆ భార్య బతుకున్నట్టుగానే ఉన్నాడు ఆయన. అయ్యోషి పాసడమేనని మనం అనుకుంటున్నాం కానీ బాగా ఉన్నాడు. ఆయనకి భార్య లేని లోటు తెలిసి కూడా సంవత్సరం పట్టింది. మొన్న ఆయన చూసేటప్పటికీ ఆయన ఇంచుమించు కింద ఎంటర్ స్టేట్లో ఉన్నట్టు ఉన్నాడు. అంటే ఆ ఫేస్ అంతా సారూపులుగా ఉంది. అంటే ఆ భార్య లేని లోటానికి తెలుసుకోవడానికి ఒక సంవత్సరం పట్టింది. మట్టుమట్లు ఏం తెలియలేదు ఆయనకి. అంటే అప్పుడు వరకు అసలు ఆ లోటు తెలియలేదు. లోటు తెలిసేటప్పటికీ ఆయనకి అప్పుడు ఇప్పుడు సారో తెలుస్తుంది. ఆ లోటు తెలియనప్పుడు ఆయనకు సారో తెలియలేదు. అప్పుడు బాగానే ఉన్నాడు. రెండు దయచేయండి అని ఒకటి వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు ఏమంటలేదు. దయచేయండి లేదు ఏం లేదు, ఓన్లీ సార్వం. మిగిలింది దుఃఖం, మిగిలింది విషాదం. జీవితంలో మిగిలింది అంతే. అప్పుడు నేను భగవంతుని ప్రార్థించాను, ఈయన మెంటల్ అవ్వకుండా ఉండుగాక అని. అంటే కొంతమందికి దుఃఖం ఎక్కువైనప్పుడు మెంటల్ అవుతారు, దుఃఖాన్ని తట్టుకోలేనప్పుడు అది మెంటల్ అవుతారు. ఈ మెంటల్ డాక్టర్లు చాలా అదృష్టవంతులు. డాక్టర్లు అందరిలోకి ఈ మైండ్ పాడైపోయిన డాక్టర్లు వాళ్ళు సైకియాట్రిస్ట్ లేదు అంటారు వాళ్ళు. ఈ మైండ్కి వైద్యం చేసి డాక్టర్లు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి 10 కేసులు జరిగితే సరిపోతారు. ఆ 10 మంది వాళ్ళకి తగ్గదు కదా, వాళ్ళే వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా తగ్గే సమస్య లేదు. ఆడే ఇప్పుడు వెళ్తాడు, 2 నెలలు మందులు వాడమంటాడు, మళ్ళీ ఆడు వచ్చేస్తాడు. అంచేదాడు పట్టెళ్ళిపోడు, ఆ డాక్టర్ గారు పట్టెళ్ళిపోవడానికి 10 కేసులు చాలు. ఈ మధ్యన మనం ఇండియా వాడే కావిడి ఈ మైండ్కి వైద్యం చేస్తూ ఉంటుంది అమెరికాలో. ఆవిడ చెప్పారు, మామూలు డాక్టర్ల కంటే మేము ఎక్కువ సంపాదించుకుంటున్నామండి, మేము సూపర్ రిచ్ కాదు సూపర్ రిచ్ అయిపోయాము, పెద్ద ధనవంతులు అయిపోయాము. బాగా ధనవంతులు అయిపోయాం. అంచేదండి పిచ్చోళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు మా దగ్గరికి. మన ఇండియాలో కంటే అమెరికాలో పిచ్చోళ్ళు ఎక్కువ అని మీరు చాలామందికి తెలియపోవచ్చు. ఏంటి కేవలం అంత డబ్బు ఉంది, సో రిచి, సో వైడ్, సో జనరస్. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇది అమెరికా. ఏంటి అంత ధనం ఉన్న దేశమే అంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా? అంటే మనిషి బతకటానికి కేవలము అన్నం ఒకటే సరిపోదు. మీరు సుఖంగా బతకటానికి, శాంతిగా బతకటానికి చాలా అవసరాలు ఉన్నాయి మీకు. కేవలము అన్నం తినే మీరు సుఖంగానే శాంతిగా ఉండలేరు. అన్నం లేనప్పుడు తెలుస్తుంది అన్నం ఉంటే చాలని. అన్నం దొరికాక కేవలం అన్నం, కేవలం ఫుడ్ని బట్టే మీరు సుఖంగా శాంతిగా బతకలేరు. పోనీ అమెరికా అంతా ఫుడ్ ఉందనుకున్నాము, కానీ వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఏంటి వాళ్ళకుండే ఇబ్బందులు ఏమున్నాయి? కానీ మన పిచ్చవాళ్ళకంటే అమెరికా పిచ్చవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుచేత అంటే మన పిచ్చవాళ్ళు అమెరికా ఓపెన్ సొసైటీ, మన ఇండియా ఓపెన్ సొసైటీ కాదు. నీకు ఎందుకు పిచ్చి వచ్చిందంటే కరెక్ట్గా చెప్పేస్తాడు వాడు. వాళ్ళకి వాళ్ళు ఆయనకి ఉన్న పేచీలు ఏంటి వాడు కరెక్ట్గా చెప్పేస్తుంది ఆవిడ. ఇక్కడ మన ఇండియాలో నీకు ఎందుకు పిచ్చి వచ్చిందంటే ఎవరో చెప్పరు, ఏ మందు ఇవ్వరు, వాళ్ళకి తెలియదు. ఇలా ఇంజక్షన్లు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఈ మధ్యన మన ప్రాంతంలో కొంతమంది పిచ్చ డాక్టర్లు నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళకి మైండ్ సరిగ్గా లేకపోతే జిన్నూరు వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చుని రెండు అరగంట అంటున్నారు. డాక్టర్లు కానీ మాకు ఇది పనిష్మెంట్ ఇది, మాకు ఇది పనిష్మెంట్ ఇది. ఇదేంటి మీరు వచ్చారు, మీతో మాకు పరిచయం లేదు, మీరు ఎందుకు వచ్చారంటే వాళ్ళు భక్తులు ఏం కాదు వెళ్ళాం. పలానా డాక్టర్ గారు చెప్పారని మీ దగ్గర 10 నిమిషాలు కూర్చుని వెళ్ళమని. అప్పుడు నేను అనుకున్నాను ఇది ఒక రకమైన పనిష్మెంట్ అని. అంటే అమెరికాలో వాళ్ళు ఈ పిచ్చవాళ్ళకి వైద్యం చేసి వాళ్ళు చాలా రిచ్ అయిపోయారు. ది బికేమ్ సూపర్ రిచ్. అంచేది తగ్గదు, వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ అమెరికాలో గొప్పతనం ఏంటంటే కరెక్ట్, వాడికి ఎందుకు మైండ్ డిజార్డర్ వచ్చిందో, వాడికి ఎందుకు మెంటల్ వచ్చిందో, ఎందుకు అశాంతికి గురవుతున్నాడు, రిపీటెడ్గా ఒకవేళ మంచి మాటలు విన్నా రిపీటెడ్గా ఏం చేత అశాంతికి గురవుతున్నాడు, వాడు కరెక్ట్గా డాక్టర్కి చెప్తాడు చెప్పటం. అయితే ఇందులో ఒకటి ఉంది, ఆడు ఏదో చేస్తారు. ఇంజక్షన్లు కూడా వచ్చినాయి ఇప్పుడు. అసలు మనకి శారీరకంగా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి కారణం తెలియకుండా ఆ రోగం తగ్గదు. ఒకవేళ రోగాన్ని అణిచేసినా మళ్ళీ తొందరగా రిపీట్ అవుతూ ఉంటుంది. అది ఆ కారణాన్ని కట్ చేస్తే ఇంకా అది రిపీట్ అవ్వదు. అరే అసలు మైండ్ ఎందుకు ఆ స్టేజ్లోకి వచ్చింది అని డాక్టర్ కనుక అర్థమైతే, ఆ కారణాన్ని కనుక ఆయన పరిష్కారం చేయగలిగితే అది మళ్ళీ రిపీట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఇంతకీ నేను ఈ మాట ఎందుకు చెబుతున్నాం అంటే, మేము కేవలము ఫుడ్ వల్ల మాత్రమే, కేవలం మణి వల్ల మాత్రమే మానవుడు నోటికి నిరుపాడు శాంతిగా సుఖంగా ఆనందంగా ఉండలేడు. అమెరికాలో డబ్బు ఉంది కాబట్టి అందరూ సుఖంగా ఉన్నారని మీరు ఎవరు అనుకోవద్దు. అమెరికా కాదు, ఇంకొక దేశం, వాళ్ళందరూ శాంతిగా ఉన్నారని ఇంకొకరు ఎవరు అనుకో అక్కర్లేదు. అమెరికా అంటే అమెరికా కాదు, ఏ దేశం అయినా సరే అక్కడ ఊరికే తగినంత సర్ప్లస్ ఫుడ్ ఉంది, సర్ప్లస్ మిల్క్ ఉన్నాయి, అంచేది వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని అనుకో అక్కర్లేదు. మనిషి కేవలం తిండి వల్ల మాత్రమే సుఖంగా శాంతిగా ఉండలేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? నేను నాకు ఈ పిచ్చబట్టి లోకం యొక్క పిచ్చబట్టి, తర్వాత ఇంట్లో వాళ్ళ పట్ల అటాచ్మెంట్ తగు మాత్రంగా ఉండాలి. కొంతమంది పిల్లల బళ్ళలోంచి రావటం కొంచెం లేట్ అయితే కాలి కింద పడి చచ్చిపోయి ఉంటారు ఈ పాటికి అనుకుంటూ ఉంటారు. అది మెంటల్ బళ్ళలోంచి పిల్లలు రావటం లేట్ అవుతారు అనుకోండి, వాళ్ళు ఏదో ఏంటి లేట్ అయింది ఈ పాటికి వచ్చారు, అరగంట లేట్ అయిపోయిందో కాదు, ఏ బస్సు కింద పడి చచ్చిపోయారా, ఇటువంటి అనుమానాలు కూడా కొంతమందికి వస్తాయి. వెంటనే దానికి అశాంతి గురి అవుతారు. అంటే దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, అటాచ్మెంట్ ఉండొచ్చు కానీ అది డిటాచర్గా ఉండాలను. అది శంకరాచార్య వారు చెప్పింది, ఎవరు ఎవరికి ఏమి కారు. ఏదో పూర్వజన్మ కనుమల బట్టి ఈ దేహం ప్రారంభం లేకుండా దేహం పుట్టదు వ్యవహారికంగా. ఆ ప్రారంభం దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మీ ఇంట్లో నలుగురు ఉన్నారంటే, మీరు నలుగురు ఆ ఇంట్లో ఎందుకున్నారు? పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి మీరు నలుగురు ఆ ఇంట్లో సిద్ధమయ్యారు. దానికి కూడా ప్రీవియస్గా పూర్వజన్మలకి ఈ జన్మకి మీకేదో అనుబంధం ఉంటుంది అంచేది అక్కడ పుట్టారు. కొంతమంది పూర్వజన్మలో శత్రువులు అందరూ ఒక కుటుంబంలో పుడతారు, వాళ్ళు రోజు కేరఫ్ అడ్రస్ కోర్టుకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళు పూర్వజన్మలో శత్రువుడు అయ్యారనుకోండి, ఈ జన్మలో ఒక కుటుంబంలో పుట్టి రోజు కోర్టుకు తిరుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఒక కుటుంబంలో పుట్టారంటే దానికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది. రమణ మహర్షి గారు ఎంత స్పెసిఫిక్గా చెప్పారంటే, ఒక మనిషి ఎలక్షన్లో ఓడిపోయాడు అనుకోండి, ఇంకో మనిషి నెగ్గాడు అనుకోండి, నెగ్గినవాడు తెలివైన వాడని ఓడిపోయిన వాడు తెలివి తక్కువ వాడని అది కాదు. వాడి పూర్వజన్మ ఆ కర్మానుభవం, ఆ పూర్వజన్మలో నిర్ణయింపబడిన, అంటే ఈ శరీరం వచ్చినప్పుడు ప్రారంభం నిర్ణయిస్తారా వాడు ఏ ప్రారంభం అనుభవించాలని. ఈ పూర్వజన్మ కర్మకి ఈ ప్రారంభానికి సంబంధం ఉంటుంది. ఈ ఓడిపోవటం నెగ్గటం అనేది పూర్వజన్మకి దీనికి లింక్ ఉంటుంది. ఆ లింక్ని బట్టి ఓడిపోవటం నెగ్గటం జరుగుతూ ఉంటాయని స్పెసిఫిక్గా చెప్పారు ఈ విషయంలో భగవాన్. అంటే 6, 3, 9 అది ఎంత కరెక్టో భగవాన్ చెప్పింది కూడా అంతే కరెక్ట్. అంటే నీ ప్రారంభంలో ఏదైనా అధికారం రావాల్సి ఉంటే వస్తుంది, నువ్వేమైనా ధనం రావాల్సి ఉంటే వస్తుంది, ఒకవేళ పావర్టీ అనుభవించవలసి ఉంటే పావర్టీ అనుభవిస్తావు నీ జన్మలు. అంటే అది ప్రారంభం నిర్ణయిస్తుంది. నీ దేహ ప్రారంభమే నీకు అన్నం పెడుతుంది. మాయా విషయం బట్టి అంటే ఈ లోక చింతన, ఈ నానాత్వం బహుత్వం, ఈ మాయ అనేది కూడా ఒక పాయిజన్ లాంటిది. ఈ భౌతికమైన పాయిజన్ ఎండ్రిని ఇటువంటి మెరుగు, ఆ పాయిజన్ తీసుకుంటే శరీరాన్ని మాత్రమే చంపేస్తుంది. ఈ భౌతికమైన పాయిజన్ కంటే విషయాలు పాయిజన్ ఎటువంటి అంటే, విషయ చింతన కూడా పాయిజన్. అది ఇది ఎండ్రిని శరీరాన్ని చంపుతుంది కానీ అంతకంటే ఏమి చేయలేదు. విషయ చింతన కూడా పాయిజన్ని క్రియేట్ చేస్తుంది, అది కొన్ని వందల జన్మలకు కారణం అవుతుంది, అది కూడా పాయిజన్. మీ రాబోయే జన్మలకి కొన్ని వందల జన్మలకి కారణమైన చింతన కూడా పాయిజనే, విషయ చింతన కూడా పాయిజనే. ఆ విషయ చింతన మీరు డైరెక్ట్గా ఫేస్ చేయలేరు కాబట్టి దైవ చింతన ద్వారా దాన్ని, దాని యొక్క బలాన్ని తగ్గించాలి, దాన్ని ఎలిమినేట్ చేయాలి, రిమూవ్ చేయాలి. విషయ చింతన దైవ చింతన ద్వారా అంచెతో అరుణాచలేశ్వరుడు నేను పూర్తిగా పాడైపోకముందే అంటే శరీరం శవమైపోయాక నువ్వు చేసేదే ఉంది. శరీరం ముక్కులో గాలి తిరుగుతా అంటే నువ్వు వచ్చి నన్ను రక్షించాలి, కానీ ఈ శరీరం శవమైన తర్వాత నువ్వు వచ్చి చేసేదే ఉంది. నేను పూర్తిగా పాడైపోయిన తర్వాత ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాకప్పుడు నువ్వు వచ్చి నేను చేసేదే ఉంది, నువ్వు వచ్చి నాకు చేసేదే ఉంది అని చెప్పి నేను పూర్తిగా పాడవకముందే, నా బుద్ధి పూర్తిగా పాడవకముందే, నేను కేవలం నా మనస్సు కొంతమంది మనుషులను చూస్తా ఉంటే వాళ్ళు పాయిజన్ అనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో కూడా విషం కక్కుతూ ఉంటారు. ఈ కొంతమందికి విపరీతమైన రాగద్వేషాలు ఉంటాయి, లైక్స్ డిజ్లైక్స్. నీ అశాంతికి కారణం ఎక్కువ లైక్స్ డిజ్లైక్స్. నీకు ఎక్కడైనా టూ మచ్ అటాచ్మెంట్ నన్ను మెంటల్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఎక్కడైనా బాగా ఇష్టం ఉందనుకోండి, వాళ్ళు సడన్గా మీకు ఎగ్నెస్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు కూడా మీకు అశాంతి వచ్చి సడన్గా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ భగవాన్ అరుణాచలేశ్వరుడు చూడు భగవాన్ ఏం చెబుతున్నాడంటే, నేను పూర్తిగా పాడవకముందే నా బ్రెయిన్ అంతా పాయిజన్ అవ్వకముందే, విషయ చింతన వల్ల నా బ్రెయిన్ అంతా పాయిజన్ అవ్వకముందే, రాగద్వేషాలు నన్ను తగలబెట్టకుండా రాగద్వేషాలతో రాగద్వేషాలు నన్ను పూర్తిగా ఆ రాగద్వేషాలు నేను తగలబడిపోకముందే, నేను భరణ అవ్వకముందే, నువ్వు నన్ను అంటే నా శరీరంలో నేను పూర్తిగా పాడవకముందే నువ్వు నన్ను వచ్చి పాడు, పూర్తిగా పాడైపోయిన తర్వాత నువ్వేం చేస్తావు వచ్చి అంటే నేను పూర్తిగా పాడవకముందే నువ్వు వచ్చి నీ అనుగ్రహం నాకు ప్రసాదించి రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఏం చేద్దంటే నేను నమ్ముకుని వచ్చాను కాబట్టి నేను ఏమేమి ఇంటికాడ ఇంటికాడ వాళ్ళకి ఏమి భయపడకుండా ఇక్కడికి వచ్చేసాను. మా ఇంటికాడ వాళ్ళు వెళ్ళొద్దు అంటారమ్మా, వెళ్ళినా వెళ్ళమని వెళ్ళొద్దనా వెళ్ళొద్దనా, ఒకవేళ వెళ్ళొద్దని చెప్పినా వచ్చేసాను ఇక్కడికి. నేను ఇంటికాడ వాళ్ళు ఏమనుకుంటారో అని గొడవ లేకుండా భయం లేకుండా ధైర్యంగా నీ దగ్గరికి వచ్చేసాను ఇక్కడికి. నన్ను బాగు చేయడానికి అలా భయపడతావేంటి నువ్వు? ఏంటి నాకంటే పిరికివాడు అను, అసలు నేనే పిరికివాడు అనుకుంటే నాకంటే పిరికివాడు అనువు. ఇంటికాడ ఇంటికాడ ఏమన్నా ఏమన్నా అనుకుంటారేమో, భయపడకుండా భయం అనేది లేకుండా నీ దగ్గరికి వచ్చేసాను. ఏదో ఒకటి అనుకుంటారు, ఏదో చెప్పకుండా పోయారనుకుంటారు. పోనే ఇంటికాడ ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది లేదని భయం లేకుండా నేను ఇంటికి నీ దగ్గరికి వచ్చేసాను. నువ్వు నన్ను కాపాడటానికి దగ్గరికి వచ్చి ఇంటికి అలా ఉండకపోతానంటే అలా భయం ఎందుకు నీకు? నాకు భయం లేనప్పుడు నీకు భయం ఎందుకు? ఆ భయం ఏమనంటే విడిచిపెట్టేసి వచ్చి నన్ను కాపాడు. నన్ను సేవ్ చెయ్యి అంటే ప్రొటెక్షన్, ఈ మాయలోంచి నన్ను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి, అంటే మనం రోగం రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి పెరగాలి. అంచేత నేను మాయలో పడకుండా మాయలోంచి విడుదల అవ్వడానికి ఆ శక్తిని నువ్వు ప్రసాదించకపోతే నేను బయటకు ఎలా వస్తానే మాయలోంచి? ఇది విషం, మహామాయ, ఇది మహామాయ. బహుశా మధ్వాచార్యులు అన్నాడు, మధ్వాచార్యులు అనుకుంటాను, విషం నోట్లో పోయిజను ఎండ్రి నోట్లో పోసుకుంటేనే నువ్వు చచ్చిపోతావు. నోట్లో పోసుకోకుండా ఏం తిన్నావు ఏం తిన్నావు ఏం తిన్నావు అనుకుంటే నువ్వు చావు. విషయాలను నోట్లో పోసుకోక్కర్లేదు, అది మనసులో చింతి చిత్తాలు నువ్వు పూర్తిగా పాడైపోతావు. ఈ నోట్లో పోసుకోక్కర్లేదు, నువ్వు మనసులో చింతించినా చాలు నీ బాడీ నీ మైండ్ అంత పాయిజన్ అయిపోతుంది. ఇది నోట్లో పోసుకోవాలి, అది నోట్లో పోసుకోక్కల చింతించే సరిపాడు నువ్వు పాడైపోవటానికి కారణం అవుతున్నది. చింతిస్తే సరిపోతుంది. నాకు ఈ ప్రపంచం అంటే మోహం ఉంది, నాకు ఈ ప్రపంచంలో చాలా ఆకర్షణలు ఉన్నాయి. ఒక ఆకర్షణ కాదు, ఏంటంటే అన్ని సినిమాలు ఏంటి టీవీలు అన్నీ మనకే కావాలి కదా, అన్నీ మనకే కావాలి. చాలా ఆకర్షణ ఉన్నాయి, ఏంటి ఏ పెళ్ళిలో చూసినా మనమే, ఏ కాపాటలో చూసినా మనమే, ఏ పెళ్ళికి వెళ్ళి చూసినా మన భక్తులే. అంటే నేను పెళ్ళికి వెళ్ళకూడదు వెళ్ళాలని అది కాదు ఇక్కడ డిస్కషను. మనం తరచుగా ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్తామనుకో అది స్లోగా బ్రెయిన్ పాయిజన్ అవుతుంది. మీరు 6 నెలల సాధన చేసి ఒక పెళ్ళికి వెళితే 6 నెలల సాధన పోతుంది. ఎక్కడ ఏ 2 జిల్లాలో ఏ పెళ్ళికి వెళ్ళినా మనవాళ్ళే వీళ్ళే ఫ్రెండ్షిప్లో కనిపిస్తున్నారు. అంటే అది మనకు తెలియదు, స్లోగా పాయిజన్ అవుతుంది. అంటే స్లోగా పాయిజన్ అవుతుంది, అది బ్రెయిన్ స్లోగా పాయిజన్. మీరు 6 నెలల సాధన చేసి ఒక పెళ్ళికి వెళితే 6 నెలల సాధన సొన్నాం. ఇక ఇటువంటి ఇబ్బంది లేకుండా సమాజానికి దూరంగా ఉన్నారు అనసూయమ్మ గారు. ఎవరు వచ్చి ఇక్కడ పిలవరు, ఒక అనసూయమ్మ గారు పెళ్ళికి వెళ్ళకపోయినా ఎవరో ఏమనుకోరు, మనల్ని అనుకుంటారు. అనసూయమ్మ గారిని పిలవరు ఎవరోనే, ఒకవేళ వచ్చి పిలిచినా పెళ్ళికి రాలేదని ఎవరో అనుకోరు. అంటే చాలా సేఫెస్ట్ చాలా చాలా సేఫెస్ట్గా ఉన్నారు అనసూయమ్మ గారు. చాలా రక్షణ ప్రదేశంలో ఉన్నారు. ఒకవేళ మీరు పెళ్ళికి వెళ్ళకపోయినా ఎవరు రాలేదేంటి అనసూయమ్మ గారిని అనుకునే వాళ్ళు మనసులో కూడా ఒక్కరు ఉండరు. అంటే చాలా ప్రొటెక్టెడ్ ప్రదేశంలో ఉన్నారు. ఇక్కడ ఈడేమంటున్నాడు అంటే నాకు చాలా ఆకర్షణ ఉన్నాయి ప్రపంచంలో, ఏంటంటే మోహం ఉంది నాకు. ప్రపంచం అంటే మోహం ఉంది, ప్రపంచం అంటే భ్రాంతి ఉంది. మరి అందరి చేతనే పెద్దవాడు అనిపించుకోవాలని ఉంది. ఇప్పుడు పూర్వం ఇప్పుడు ఆర్థికంగా ఎంతో కొంత సొసైటీ మెరికే. పూర్వం అంత దారిద్ర్యప్పుడు లేదు, ప్రతి ఇంట్లోనే ఎంతో కొంత డబ్బు కనిపిస్తుంది. ఈ బొటానీలు కొనుక్కోవడానికి, శనగలు కొనుక్కోవడానికి, మాంసం చేపలు కొనుక్కోవడానికి, అసలు మామూలుగా అందరి ఇంటికాడ ఎంతో కొంత డబ్బు ఉంది. ఇప్పుడు పూర్వంలో లేదు, ఇప్పుడు మన ఇండియాలో కూడా పూర్వం ఉన్నంత పావర్టీ లేదు. ఎంతో కొంత డబ్బు కనిపిస్తుంది, కొంతమంది ఇంట్లో ఎక్కువైనా కొంతమంది ఇంట్లో తక్కువైనా, అసలు డబ్బు లేకుండా ఎంత కొద్ది మంది ఉన్నారు. అది పెద్ద లెక్కలో కాదు, 10% ఉంటే ఉండొచ్చు బిలో పావర్టీ లైన్లో, 10% ఉండొచ్చు. అసలు లేని వాళ్ళు కాదు. తర్వాత ఇంకోటి, ఈ డబ్బు కూడా చాలామందిని పాయిజన్ చేస్తుంది. నేను ధనవంతుడిని నువ్వు అనుకుంటా ఉంటావు అనుకో, అది కూడా స్లోగా నేను పాయిజన్ చేస్తుంది. వాల్మీకి శరీరం విడిచిపెట్టి ఎక్కడున్నాడు? ఒక అసత్యం లేకుండా ఈ రామాయణం రాస్తున్నాను. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉన్న మాయనంత ధనములు ఏర్పాటు చేశాడు. ఈ మాయ ఎంత ప్రమాదమైందంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, మీరు ఒక రోజున ఏదో రోజున 10,000 రూపాయలు చీర కొనుక్కున్నా 10,000 రూపాయలు చీర కొన కట్టుకోండి, అందరికంటే నేను గొప్పదాన్ని వచ్చేస్తుంది మీకు భావన. అంటే 10,000 రూపాయలు చీర ఏం చేస్తుందంటే మిమ్మల్ని, ఇటువంటి చీరలు కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏదో అందరికంటే నాలో ఏదో విశేషం ఉందని మీ బ్రెయిన్ అంత విషమయం అయ్యే అప్పుడు ఓ రోజున కట్టుకు చూడండి. నా మాట మీరు నమ్మొద్దు, ఓ రోజున 10,000 రూపాయలు చీర కట్టుకున్న తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉందో మరుసటి వచ్చి చెప్పమన్నాడు రామకృష్ణుడు. నా మాటలు మీరు నమ్మొద్దు, 2-3 రోజులు చాలా కాస్ట్లీ చీరలు కట్టుకోండి, తర్వాత మీ మనసులో వచ్చిన మార్పులు ఏంటో నాకు వచ్చి చెప్పండి. మెడ్రాసులో ధనవంతులు ఎవడో ధనవంతుల కింద కనపడరు, హైదరాబాద్లో అందరూ కనిపించిపోతారు. ఎవడ ధనవంతుడో ఎవడ భేదవాడో హైదరాబాద్లో తెలుస్తుంది, కానీ మెడ్రాసులో మనకు అసలు ఎవడ ధనవంతుడో ఎవడ భేదవాడో తెలియదు. ఏదో ఆంజనేయ స్వామికి వస్తాడు, నమస్కారం పెట్టుకుంటాడు, ఏదో మనకేమో 20 లక్షల కారు, 4 లక్షల కార్లు వస్తాడు, 3 లక్షల కార్లోనే వస్తాడు, వెళ్ళిపోతాడు. ధనవంతుడు మనం ఎలా అనుకుంటాం, ఒక చిన్న లింగి ఒకటి ఉంటుంది, చిన్న చొక్కాయి కొట్టు ఉంటుంది, లోపల బండేలు ఉండదు. ఇటువంటి వాళ్ళకి మీకు మెడ్రాసులు ఎక్కువ కనిపించి కనిపిస్తారు. మనకి విమానాల్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది, బిజినెస్ క్లాస్ ఉంది, ఎకానమీ క్లాసులో ఉంది. బఫెట్ ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తాడు. ప్రపంచంలో 2వ ధనవంతుడు బఫెట్ ఎకానమీ క్లాసులో ఉంటాడు. వాడి ఇల్లు 4 గదులు మాత్రమే. ఏంటి మీరు ప్రపంచంలో 2వ ధనవంతుడు 4 గదులు ఏంటి? మనిషి 1 గదిలో పడుకుంటాడా 100 గదుల్లో పడుకుంటాడా? నాకు 4 గదులు లేవు అనుకోండి, 100 గదులు ఉన్న మేడ కట్టుకుంటాను నేను. మనిషి 1 గదిలో పడుకుంటాడా? 100 గదులు ఉంటే 100 గదుల్లోనే పడుకుంటాడా? మీకు 4 గదులు ఎందుకంటున్నారా? 4 గదులు ఎక్కువ నాకు, నేను ఉన్నవాడిని ఒక్కడనే ఇంట్లోనే. ఇంట్లో వాళ్ళందరినీ ఎవరు బతకాలని బతకడం గెటౌట్ చేసేసాను. అంటే ఒక చోట ఉంటే ఊరుకుంటారేమో, పెళ్ళి పేచీలు పెట్టుకుంటారు, పేచీలు పెట్టుకుంటారు కదా. బిజినెస్ ఉమ్మడిగా చేసినా వంటలు గెటౌట్ చేసేస్తారు, వెళ్ళిపోండి ఎవరు వంటలు వాళ్ళు వండుకోండి. గెటౌట్ చేసేయడం మంచిది. అంటే ఆ రకంగా ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవని కదా. వంటలు ఒక చోట, ఈ దుకాణాలన్నీ ఒక చోట పెడితే పేచీలు పెట్టుకుంటారు. అదే బిజినెస్ ఉమ్మడిగా జరిగినా వంటలు మట్టుకు వచ్చి పెళ్ళైన సంవత్సరం లోపల గెటౌట్ చేసి పొమ్మంటారు. అదే ఎక్కడ ఇల్లు చూసి అక్కడికి వెళ్ళిపోండి, ఒక కారు ఒకటి కొని ఇస్తాం, తిరుగుతూ ఉన్నాడు నన్ను. అంటే ఎందుక కారు ఎందుకు కొని ఇస్తారు అని మీకు అర్థమవుతుందే. మళ్ళీ బిజినెస్లో కూడా పేచీలు పెట్టకుండా ఉంటాం కోసం. మా వాటా మాకు పంచిపెట్టి ఏందని ఇలా పేచీ పెట్టడం కోసం అది లంచం అనమాట. అది ఏంటి, ఓ కారు ఒకటి పని, ఒక కారు ఒకటి పడేస్తారు, జవాన్ ఒకటి పడేస్తారు, మీకు సినిమాకి వెళ్తే వెళ్ళండి, లేకపోతే బట్టల కొట్టులోకి తిరుగుతూ ఉండండి, పంపే అసలు బిజినెస్లో చెడగొట్టగా ఉండటం కోసం అండి. ఇప్పుడు ఈ రమణ మహర్షి గారు ఏం చెబుతారంటే, ఇక్కడ నాకు చాలా ఆకర్షణ ఉన్నాయి ఈ లోకంలో. ఏంటి చాలా ఆకర్షణ ఉన్నాయి, నాకు మోహపడుతున్నాయి, లోకాన్ని చూసి మోహపడుతున్నాను. ఏంటి లోకాన్ని చూసి మోహపడుతున్నాను. ఈ లోకంలో నా పరిస్థితి ఏం బాగోలేదు. ఏంటి అనేక ఆకర్షణ నన్ను పీడించేస్తున్నాయి. ఒక ఆకర్షణ కాదు, సో మెనీ అట్రాక్షన్స్, అనేక ఆకర్షణ ఉన్నాయి. ఈ ఆకర్షణ నన్ను పీడించేస్తున్నాయి, నా మనస్సుని పీడించేస్తున్నాయి. పోనీ ఒక కోరిక నెరవేరిందంటే అది తీసుకెళ్ళి, ఆ కోరిక నెరవేరిన కోరిక 10 కోరికలను తీసుకొచ్చేస్తుంది. ఏదో కోరిక నెరవేరింది అనుకోండి, మనకి ఆ నెరవేరిన కోరిక ఏం చేస్తుందంటే అలా వాగదు, అది ఇంకో 4 కోరికలను తీసుకొస్తుంది. నెరవేరకపోతే కోపం, ఏంటి నెరవేరితే ఆశ వెంటనే పెరిగిపోతుంది, నెరవేరకపోతే కోపం వస్తుంది. మీకు నెరవేరింది అనుకోండి ఆశ పెరిగిపోతుంది. అంటే నెరవేరకపోతే మీరు ఈ అరుణాచలానికి ఆ పక్క తిరగండి. ఇప్పుడు మనం ఎలా ఎలా అరుణాచలం కొండ కుడి, మనం కొండ కుడి పక్క నుండి ఇలా తిరుగుతున్నాం, అంతే కదా, ఎలా తిరుగుతున్నాం? మీరు కోరికలు నెరవేరలేదనుకోండి, అరుణాచలేశ్వరుడి మీద మీ కోపం వ్యక్తపరచాలి కదా, ఎలా వ్యక్తపరుస్తారు మీరు? ఎడం పక్క తిరగండి, అటు వెళ్ళండి, ఇటు కుడి వైపు వెళ్ళే బదులు, అంటే కొండ మీకు ఎడం పక్కన ఉండాలి, అలా తిరిగితే, అలా తిరిగితే మీకు మీకు కోపం ఉన్నట్టు తెలుస్తుంది. మీరు చాలా కోపపడుతున్నారు, అశాంతి పడుతున్నారు, మీ కోరిక కొంచెం స్పీడ్గా నెరవేరటం, కొంచెం వేగం చేస్తాడు మీ కోరిక నెరవేరటానికి, కొంచెం వేగం చేస్తాడు మీ కోరికలు. ఒకవేళ నెరవేరకపోతే ఎడం పక్క తిరగండి, అంటే మీకు కోపం వచ్చిందని తెలియటానికి, మీకు కోపం వచ్చిందని ఆయనకి తెలియటానికి. ఇక్కడ ఏమంటున్నాడు, నాకు మోహం నశింపజేయము, నన్ను మోహం నశింపజేయి, లేకుండా ఈ లోకంలో నా పరిస్థితి నాకు నీకు తెలుసు. నేను చాలా ఆకర్షణతో ఇబ్బంది పడుతున్నాను, సో మెనీ స్ట్రగుల్స్, సో మెనీ డిసప్పాయింట్మెంట్స్, చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఈ డొమెస్టిక్ ట్రబుల్స్ ఉన్నాయి, డొమెస్టిక్ డిఫికల్టీస్, ఇలా కాకుండా సమాజపరంగా కుటుంబ పరంగా వచ్చే ఇబ్బందులు ఉన్నాయి, సమాజపరంగా వచ్చే ఇబ్బందులు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఈ లోకంలో నా పరిస్థితి, ఇక్కడ ఈ లోకంలో నా పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్తా. నా పరిస్థితి బాగోలేదని నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో నువ్వే తెలుసుకుని నన్ను కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉందారు. నా చలాన నీకు ఎవడన్నా రికమెండేషన్ చేయగలరా? ఈ రమణ స్వామి పరిస్థితి బాగోలేదు అంచేది నువ్వు ఇన్నికి సేవ్ చెయ్యి, ఏంటి సేవ్ చెయ్యి, నీ సేవింగ్ గ్రేస్ పంపించు అని చెప్పడం, దీన్ని నీకు రికమెండేషన్ చేయటానికి అంత తగినవాడు ఉన్నాడా? ఏంటి అంత తగినవాడు ఉన్నాడు రికమెండేషన్ చేస్తా? అరుణాచలేశ్వరుడికి రికమెండేషన్ చేసేవాడు ఎవడున్నాడు? అంచేది నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు అంచేది నువ్వు ఎక్కడున్నాం మనం? అంచేత నువ్వు వచ్చి నన్ను కాపాడవలసిన, నీకెవరో చెప్పలేరు, నా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకుని నాకు ఈ తలకెక్కిన విషయాన్ని నువ్వు తీసి అవతల పాడేసి ఎలిమినేట్ చేసేసి నన్ను కాపాడవలసిన బాధ్యత, నన్ను కరుణించవలసిన బాధ్యత నీ మీద ఉంది అరుణాచల. అరుణాచల నాకు ప్రాపంచక పిచ్చి పట్టింది. అంటే అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడికి దూరంగా ఉంటాను, ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నాను. నాకు ప్రాపంచక పిచ్చి పట్టింది. ఐ ఆమ్ మ్యాడ్ ఆఫ్టర్ ద వరల్డ్. ఏమయ్యా బుల్లి నరేంద్రుడు, మన గురించి కలకత్తాలో టాక్ ఎలా ఉంది? ఎవడు రామకృష్ణుడు? ఏంటండి ఏమయ్య బుల్లి నరేంద్రుడు, మన గురించి టాక్, టౌన్ టాక్ ఎలా ఉంది, సిటీ టాక్? మన గురించి కలకత్తా సిటీలో ఏం చెప్పుకుంటున్నారు? ఏమండే మిమ్మల్ని దుర్మార్గుడని ఎవడో చెప్పుకోవడానికి కానీ పిచ్చోడని చెప్పుకుంటున్నారని చెప్పాడు. యు ఆర్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్, యు ఆర్ ఎ మ్యాడ్ మ్యాన్. సిటీ టాక్ ఎలా ఉందంటే మీ గురించి బ్యాడ్ మ్యాన్ అని ఎవడు అనుకోవట్లేదు కానీ మ్యాడ్ మ్యాన్ అనుకుంటున్నారు ఏంటి అన్నారు. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, అప్పుడు ఏంటి ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు, ఇక్కడ భగవాన్ ప్రాపంచిక పిచ్చి పట్టింది నాకు అంటున్నాడు ఈయన ఏమంటున్నారు. అప్పుడు రామకృష్ణుడు అంటాడు, లోకంలో అందరు పిచ్చవాళ్ళు, లోకంలో అందరు పిచ్చవాళ్ళే, ప్రాపంచిక పిచ్చులు ఉన్నవాళ్ళు అందరూ ఎక్కువ మంది వాళ్ళే, అయితే నేను కూడా పిచ్చవాడిని. ఐఎమ్ నాట్ మ్యాడ్ ఆఫ్టర్ ది వరల్డ్, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్. నేను భగవంతుడు ఇంకా నాకు కనిపించడం లేదని పిచ్చెక్కిన వాటిని, చాలా పిచ్చలు ఉన్నాను, దేవుణ్ణి తెలుసుకోవాలనే పిచ్చలు నేను ఉన్నాను. ఆ టౌన్లో చెప్పుకున్న మ్యాడ్ అన్నమాట కరెక్టే, కానీ ఎందుకు మ్యాడ్నెస్ నాకుంది, భగవంతుని తెలుసుకోవాలనే మ్యాడ్నెస్ నాకుంది. ఆ చెప్పుకునే వాళ్ళకేమో లోకానికి సంబంధించిన పిచ్చ ఉంది. పిచ్చోళ్ళమే, నేను మాత్రమే పిచ్చోళ్ళు కాదు, వా చెప్పుకునే వాళ్ళు కూడా పిచ్చోళ్ళే. దే ఆర్ ఆల్సో మ్యాడ్ ఆఫ్టర్ ది వరల్డ్, ఐ ఆమ్ మ్యాడ్ ఆఫ్టర్ ది గాడ్, దే ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ది వరల్డ్. అంటే వీడు చెప్పాడు ఈ బుల్లి నరేంద్రుడు, వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, ఇలా మ్యాడ్ మ్యాన్, బట్ యు ఆర్ నాట్ ఏ బట్ యుయర్ ఏ గుడ్ మ్యాన్ యుయర్ ఏ గుడ్ మ్యాన్ యుర్ ఏ జెంటల్ మ్యాన్ బట్ యుర్ ఎ మ్యాడ్ మ్యాన్ సిటీ టాక్ మీ గురించి అలా ఉంది. పోనీ వాళ్ళు ఏదో చెప్పుకుంటారా పిచ్చోళ్ళు కూడా మనకి ఎందుకు ఇక్కడ గురువు దగ్గర చెప్పకూడదని వీడికి తెలియదు ఈ బుల్లిన అరేంద్రుడికి తెలియదు వాడు. ఆ సిటీ కూడా ఈయనకి చెప్పడం ఎందుకు ఏంటి ఆ సిటీ కూడా ఈయనకు అనవసరమా మిమ్మల్ని మ్యాట్ మ్యాన్ అనుకుంటున్నాడని చెప్పేస్తున్నాడు. ఆ సిటీ కూడా బుల్లి నరేంద్రకి కూడా ఆ సిటీ కూడా ఇలా ఎలా ఉన్నది ఈయనకి చెప్పకూడదు ఎవరికి రామకృష్ణుడికి చెప్పకూడదు. అయితే ఈడే ఉన్నాడు నేనే పిచ్చోడే వాళ్ళు పిచ్చోళ్ళే ఏంటి నేనే పిచ్చోడే వాళ్ళు పిచ్చోళ్ళే ప్రాపంచిక పిచ్చి నేను ప్రాపంచిక పిచ్చలో ఉన్నాను అది అందులోంచి నన్ను విడుదల చెయ్యి అందులోంచి నన్ను విడుదల చెయ్యి ప్రాపంచిక పిచ్చ వదిలించు నీ పట్ల పిచ్చన కలిగించు ప్రాపంచిక పిచ్చని వదిలించు నీ పట్ల నీ పట్ల పిచ్చిని కలిగించు నీ పట్ల పిచ్చిని కలిగించు నీ పట్ల పిచ్చిని కలిగించు ఇక్కడ చాలా అందంగా చెప్తున్నాడు. ఏంటి ప్రాపంచిక పిచ్చిని ప్రాపంచిక పిచ్చిని తొలగించు ఏంటి ప్రాపంచిక పిచ్చిని తొలగించు దానికి బదులుగా నీ పట్ల పిచ్చి కలిగించు ఏంటి నీ పట్ల పిచ్చి ఉన్నది పిచ్చే కదా కదా మంచి పిచ్చి కూడా పిచ్చే కదా ఒకవేళ నీ పట్ల పిచ్చి ఉన్నా నాకు అది కూడా పిచ్చే కదా మరి ప్రాపంచిక పిచ్చిని విడిచిపి ప్రాపంచిక పిచ్చిలోంచి నన్ను విడుదల చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేనేద పిచ్చి పట్టించమంటున్నాను నేనేది నాకు పిచ్చి వచ్చేసింది అనుకో ఆ పిచ్చిలోంచి ఎవడు కాపాడుతాడు ఇప్పుడు ఆ పిచ్చిలోంచి నేనేద నాకున్న పిచ్చిలోంచి కూడా నువ్వే నన్ను రక్షించు. ఇక్కడ ఆయన మీద పెట్టేస్తున్నాడు ఈ భారం కూడా అంటే నీ నెత్తి మీద ఏదో ఉంటే నువ్వే తీరాన్న అంటాడు నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీసేళ్ళన్న నా నెత్తి మీద అలా నీ మీద నాకు పిచ్చి ఉంది నీ మీద నాకు పిచ్చి ఉంది ఆ పిచ్చి నువ్వే తొలగించు ఏంటి ఆ పిచ్చి నీ మీద ఉన్న పిచ్చి కూడా మరి ఎవరు తొలగిస్తారు నువ్వే తొలగించాలి అంటే అక్కడ అర్థం ఏంటంటే నీ మీద నాకు పిచ్చి ఉందనుకో దట్ ఈస్ నాట్ ఫైనల్ స్టేట్ దట్ ఈస్ నాట్ అల్టిమేట్ స్టేట్ దట్ ఈస్ నాట్ ఎ లాస్ట్ వర్డ్ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక మాట చెప్తున్నాను మీరు వినండి భగవాన్ చెప్పింది దాని మీద భగవాన్ చెప్పింది కొంతమంది ప్రపంచంలో రామకృష్ణుడి మీద రామకృష్ణుడి టీచింగ్ మీద ఉన్న అట్రాక్షను భగవాన్ టీచింగ్ మీద చావు ప్రపంచంలో తక్కువే ఉంటుంది ఏం చేద్దంటే ఇది ప్యూర్గా అద్వైతం. ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణ తమిళనాడు రామకృష్ణ విజయం అనే ఒక పేపర్ ఉంది అది మంత్రి ఒక నెలకే 100,000 కాపీస్ అమ్ముతుంది. మన భగవాన్ మీద ఇంగ్లీష్ పుస్తకం ఒకటి ఉంది 3 నెలలకు ఒకసారి వస్తుంది ప్రపంచం ఎంత అమ్మిన 400, 1,000, 2,000 కంటే ఎక్కువ ఉండదు లేకపోతే 3,000 ఉంటుంది. అంటే ఒకవేళ రామకృష్ణుడు మాటల్లో ఎక్కువ మీకు తీయదనం కనిపించిన అద్వైతం కంటే ద్వైతం తీయగా ఉంటుంది. కానీ ఈ విషయాలన్నీ అటు ఉంచండి మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు దీన్ని మింగగలిగినా మింగలేకపోయినా భగవాన్ చెప్పిన ప్రతి వాక్యం కూడా మీరు విడదీసి చదువుకోండి. భగవాన్ ఏ వాక్యం చెప్పినా దట్ ఈజ్ ఫైనల్ దట్ ఈజ్ అల్టిమేట్ దట్ ఈజ్ లాస్ట్ వర్డ్ ఇన్ మెటాఫిజిక్స్. అది మనకు జీర్ణం కాకపోవచ్చు మనకు అర్థం కాకపోవచ్చు, మనం జీర్ణం కాకపోవచ్చు. మనకు అర్థం కాని విషయాలు అనేక ఉన్నాయి, మనకు జీర్ణం కాని అనే విషయాలు అనేక ఉన్నాయి. అన్నీ అసత్యాలని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితములు అని చెప్పాడు అనుకోండి, అది 100% ట్రూత్ అది. కానీ దేని ఈశ్వర అని చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, అది పార్షియల్ ట్రూత్. లోకం ఎంత నిజమో, మనం ఎంత నిజమో, ఈశ్వరుడు కూడా అంతే నిజం, అది పార్షియల్ ట్రూత్. కానీ దిట్ ఇస్ ఫైనల్. లోకం జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితం అన్నది ఫైనల్, అది లాస్ట్ వర్డ్. దానిపైన ఇంకో వరడం ఉండటానికి వీలు లేదు. ముగించేస్తున్నాం. అంచేత నీ యందు నాకు పిచ్చి, నీ యందు నా పిచ్చి ప్రాపంచిక పిచ్చిని పోగొట్టావు, నీ అంది పిచ్చిని కలిగించావు. ఇప్పుడు నేనేదన్న పిచ్చిని కూడా నువ్వే పోగొట్టాలి. నువ్వు పోగొట్టకపోతే ఇంకోటి పోగొట్టే సామర్థ్యం ఎవడం లేడు. అంచేది నీ మీద నాకున్న మ్యాడ్నెస్ని నువ్వే తొలగించి ఇక్కడ రహస్యం ఏంటంటే ఒన్నెస్ని తీసుకురా. నీ మీద పిచ్చుంటే నువ్వు వేరు నేను వేరు అనే బుద్ధి ఉండిపోతుంది, అక్కడ కూడా ద్వైతం వస్తుంది. నువ్వు వేరు నేను వేరు అనే బుద్ధి ఉండిపోతుంది, అక్కడ ఏముంది? వరుణాచరేశ్వరుడు నువ్వు అణగిపో, నేను కూడా అణగిపోతాను. నేను అణగిపోతాను అంటే నేను నువ్వు కూడా అణగిపో, నువ్వు కూడా అణగిపో, నేను కూడా అయితే ఒకటి అయిపోతాం. నువ్వు ఉంటే నేను ఉంటే అప్పుడు ఇద్దరం ఉంటాం. ఏంటే ఏంటే నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకో, అప్పుడు ఇద్దరం ఉంటాం కదా. అంటే నువ్వు అణగిపోయి నేను అణగిపోతే అప్పుడు ఏమవుతుంది? ఒకటి. అప్పుడు అద్వైత ఆనందం, అద్వైత అనుభవం, అద్వైత సుఖం. అప్పుడు వాడు నువ్వు నేను అణగిపోతే ఆ వచ్చే సుఖమే ఆ నిజమైన సుఖి, నిజమైన సుఖం. ఆ స్థితిని నాకు అనుగ్రహించు అరుణాచలాలు. అంటే ఫైన్, అది ఎండ్లెస్ హ్యాపీనెస్. నువ్వు అడిగిపోయావు, నేను అడిగిపోయావు, ఇంకా రెండు లేదు, ఒకటే. ముగింపు లేని శాంతి, ముగింపు లేని సుఖం, ముగింపు లేని ఆనందం. శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే, ప్రపంచం కనిపిస్తున్న ఒకటే, ప్రపంచం కనిపించకపోయినా ఒకటే, దేవుడు కనిపించిన ఒకటే, కనిపించకపోయినా ఒకటే. ఆ శాంతి ప్రవాహంలో, సుఖ ప్రవాహంలో, కాంతి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు మన ఇద్దరం అణగిపోతూ. ఇంకా నువ్వు అణగిపోయి నేను అణగిపోతే మోహానికి పిచ్చకి కారణాలు ఏముంటాయి? కారణం లేనప్పుడు పిచ్చేం వస్తుంది. నువ్వు అణగిపోతావు నేను అణగిపోతాను అనుకు, ఇంకా మాయలు పడి, రెండు ఉంటే మాయలు పడవచ్చు, ఒకటి ఉంటే మాయలు పడే అవకాశం లేదు. నువ్వు అణగిపోయి నేను అణగిపోతే ఉన్నది ఒకటి అయితే ఇంకా మాయలు పడే అవకాశం లేదు, పిచ్చ వచ్చే అవకాశం లేదు. అరుణాచలేశ్వరుడు మేము ఇక్కడ రోజు మాట్లాడతామని మీరు అనుకోకుండా మీరు ఎవరైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మీరు ఇక్కడ స్పీకర్స్ ఉన్నారు, ఇక్కడ లీడర్ గారు ఒకరు ఉన్నారు, ఇంకా స్పీకర్స్ ఉన్నారు, ఇక్కడ ఆడియన్స్లో స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళు అన్సీన్ అని అన్హేరడు వాళ్ళు మన కళ్ళకు కనపడరు, చెవులకు వినపడరు. ఇప్పుడు ఆడియన్స్లో చాలామంది స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉండొచ్చాం. రోజు నేనే వచ్చి ఇక్కడ మాట్లాడాలని ఏమీ లేదు, ఎప్పుడైనా మాట్లాడుతూ ఉండొచ్చాం, ఇక్కడ రావచ్చు, మాట్లాడవచ్చు, ఇందులో చట్టనైతే ఏమి లేదు. అలా మీరు కూడా ఎవరైనా మాట్లాడగలంటే మాట్లాడవచ్చాం. లీల గారు ఉన్నారు, ఇంకా చాలామంది నాకు తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉండొచ్చు. అంటే భగవంతుడు ఏమని చెప్పాడంటే, మీరు అనేక విషయాల్లో ఆనందిస్తున్నారు, ఏమండి నా గురించి నాలుగు మాటలు చెప్పుకుని మీరు ఆనందించలేరా? ఇది భగవంతుడు అడుగుతున్నాడు, లీలగారిని అడుగుతున్నాడు. ఇది భగవంతుడు ఏమంటే, మీరు అనేక లోకానికి సంబంధించిన విషయాల్లో అనేక విషయాల్లో మీరు సంతోషిస్తున్నారు, అనేక విషయాలు మీరు ఆనందిస్తున్నారు. నా గురించి మీరు, నా వైభవం గురించి, నా లీలల గురించి మీరు నా దగ్గర కూర్చుని మాట్లాడుకుని ఆనందించలేరా? ఇది లీలగారి గురించి భగవంతుడు భాగవతంలో చెప్పాడు. అలా మీలో ఇంకొక లీలగారు అన్న కదా, మీలో చాలామంది ఉండొచ్చు, మీరు ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు ఉంటే అడుగుతూ ఉండొచ్చు. భగవంతుడు గీతలో చెప్పాడు, మీకేమైనా సందేహాలు ఉంటే అడిగి నివారణ చేసుకోండి. అంటే సందేహం అనేది కాళ్ళలో ములి లాంటిది, కంట్లో నలుసు లాంటిది. అది అక్కడ పెట్టి కూర్చోకుండా రిమూవ్ చేయండి, ఎలిమినేట్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడిగి నేర్చుకోండి. అడిగి పెద్దవాళ్ళని అడిగి తొలగించుకోండి. స్వయంగా భగవంతుడైనా కృష్ణస్వామి వారు అర్జునుడికి చెప్పాడు. అంటే లీలగారు ఇక్కడ ఉన్నారా, లీలగారిని మీరు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థ్యాంక్ యూ. అదే చెప్తున్నాడు కదండి, నువ్వు అణగిపోదావు, నువ్వు అణగిపో, నేను కూడా అణగిపోతాను. అప్పుడు ఏమంటున్నాయి, ఒకటే ఉంటుంది. అప్పుడు ఇంకా మాయలో పడి ఒకటి, రెండు ఉంటే మాయలో పడతాం, ఉన్నది ఒకటి అయితే ఇంకా మాయలో పడేది ఏముంటుంది?